Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి కథాకదంబం కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ కథాకదంబం కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారు ఫ్రెండ్స్. మరి ఈ పండుగ మనకు అందించిన మధురానుభూతుల్ని మది నిండా నింపుకొని వచ్చే సంక్రాంతి కోసం ఎదురు చూద్దాం. ఈరోజు కథా కదంబం కార్యక్రమంలో మనం వినబోతున్నాం మేటి కథా రచయిత్రి అయినటువంటి శ్రీమతి మన్యం శారద గారు రచించిన కథలని. ముందుగా మనం విందాం అరకు లోయలో కూలని శిఖరం అనే కథని. మరి ఈ కథలో కథాంశంతో పాటు అరకు లోయ అందాలను కూడా చక్కగా కథ వింటూ మన స్మృతి ఫలకంపై దర్శించుకుందాం. క్వాలిటీలో ఐస్ క్రీమ్ తిని బయటకు వచ్చి సిగరెట్ వెలిగించాను. టైం ఆరవుతున్న వేసవకాలం కావడం మూలాన ఎండపోలేదు. బీచ్ అంతా సందడిగా ఉంది. ఇంట్లో ఒంటరిగా మాట్లాడుకోవడానికి కుదరని మధ్యతరగతి సంసారపు జంటలు, రహస్యంగా ప్రమాణం సాగిస్తున్న యువ జంటలు, గడిచిన కాలంలో కష్టసుఖాల్ని తీరుబడిగా నెమరేస్తున్న వృద్ధ జంటలు వయోభేదం లేకుండా సముద్ర పొట్టున సేద తీర్చుకుంటున్నాయి. 10 నిమిషాలు షా కోసం రోడ్డు వైపు చూశాను. అతని జాడలేదు. బహుశా షిఫ్ట్లో ఉండి ఉంటాడు. మెల్లిగా కాస్త ఖాళీగా ఉన్న చోటు చూసుకొని ఇసుకలో కూర్చున్నాను. సుచిత్ర కూడా లేదేమో, నాకు తోతడం కష్టంగా ఉంది. తన స్నేహితురాలి పెళ్ళంటూ 4 రోజుల క్రితం బాంబే వెళ్ళింది. రేపో ఎల్లుండో రావచ్చు. దూరంగా 157 మీటర్ల ఎత్తున డాల్ఫిన్నోస్ పైన ఉన్న సెర్చ్ లైటు 64 మీటర్ల పరిధిలో గిరికీలు కొడుతూ 7 మిలియన్ క్యాండిల్స్ కాంతిని విరజిమ్ముతోంది. తిండి లేకపోయినా పర్వాలేదు, విశాఖపట్నం పరిసరాలు చూస్తూ బతికేయొచ్చు అనిపిస్తుంది నాకు మాత్రం. తూర్పు తీర హారానికి పతకంలా భాసిస్తుంది విశాఖ. గంధర్వులు ఆకాశ విహారానికి వచ్చినప్పుడు వారి కంఠంలోంచి తెగిన హారం నుండి జారిన రవ్వల్ల ఊరంతా దీపాలు వెలిగాయి. షా ఇంకా రాలేదు. బహుశా నా ముఖం చూడటానికి సిగ్గుపడుతున్నాడా? పొద్దుడు తను ఫోన్ చేసినప్పుడు తప్పక వస్తానన్నాడే, పని కాలేదేమో. ఈరోజు సుచిత్ర లేదు, షా లేడు. నాకు పరమ బోర్గా ఉంది. పెళ్ళైన నాటి నుండి సుచిత్ర నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అఫ్కోర్స్ నేను ఆమెను వదిలి క్యాంప్స్ పోవడం రివాజే. సూరత్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు షా నాకు పరిచయం అయ్యాడు. షా పూర్తి పేరు ప్రకాష్ షా. ఎత్తుగా, బలిష్టంగా, తెల్లగా, చూపరుల దృష్టిని ఇట్టే ఆకర్షించగల అందం అతనిది. దానికి తోడు మేలిమి బంగారంలో పొదగబడిన జాతిరత్నంలా పెదవులపై చెక్కు చెదరని చిరునవ్వు. ఆ ఆకర్షణే మా ఇద్దరి మధ్య స్నేహానికి నాంది పలికింది. మనిషి ఎంత అందగాడో మనసు అంత మెత్తన. ఆ పైన చక్కని చిత్రకారుడు కావడం మరో ఎసెట్. మా చదువు పూర్తయ్యే నాటికి మా ఇద్దరి మధ్య విడదీయలేని అనుబంధం వేళ్ళూనింది. నాకు విశాఖలోని ఒక రిమోట్ ఫామ్లో జాబు వచ్చింది. ఇంతలోనే సుచిత్రతో వివాహం కావడం కూడా జరిగిపోయింది. మా మ్యారేజ్కి షా కూడా అటెండ్ అయ్యాడు. అప్పుడే అతని చేత భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్లో వేకెన్సీస్ ఉన్నాయంటే అప్లై చేయించాను. దీనిలో కొంత స్వార్థం కూడా ఉంది. స్నేహాన్ని పొడుగునా కాపాడుకోవాలనే వింత మనస్తత్వం నాది. షా కూడా ఇక్కడే స్థిరపడితే మా స్నేహం నిరాఘాటంగా సాగుతుందనే కోరికే నన్ను ఇలా చేయించింది. నీకోసమే రాష్ట్రేతరానికి వచ్చేస్తున్నా భాయి అన్నాడు ప్రకాష్ జాయిన్ అవడానికి వస్తున్నప్పుడు. ప్రకాష్ వాల్తేర్ అప్లయన్స్లో ఉంటున్నాడు. ప్రతిరోజు ఆఫీస్ నుండి రాగానే మా ఇంటికి రావడం, మాతో కలిసి భోంచేయడం అలవాటైపోయింది. సుచిత్ర కూడా మంచి ఆర్టిస్టే, పైగా కలుపుగోలు మనిషి కావడం వల్ల మాకెలాంటి ఇబ్బందులు కలగలేదు. నేను లేకపోయినా సుచిత్రతో మాట్లాడగల చనువు ప్రకాష్కి అలవడింది. 15 రోజుల క్రితం మేము 3 కలిసి అరకు వ్యాలీ వెళ్దామని నిర్ణయించుకున్నాం. అరకు వ్యాలీ చూడాల్సిన సుందర ప్రదేశమైన మా ప్రపోజల్కి మరో ముఖ్య కారణం ఉంది. ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఈసారి తను పెయింటింగ్స్ కంట్రిబ్యూట్ చేయాలని ప్రపోజ్ చేశాడు షా. అంతేగాక సుచిత్రను కూడా ఎంకరేజ్ చేశాడు. సుచిత్ర ల్యాండ్స్కేప్స్ వేయడంలో సిద్ధహస్తురాలు, కానీ నాలుగు గోడల మధ్య ఆమె వేసే చిత్రాలకి న్యాచురాలిటీ రాదని ప్రకాష్ వాదన. అందుకే ఆంధ్రాలో అందాలు సంతరించుకున్న అరకు వ్యాలీ వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా అందాలు ఫ్రేమ్లో బిగించాలని పట్టుబట్టాడు. పైగా ఈ జర్నీ రైల్లో చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంతలో నేను అనుకోకుండా హైదరాబాద్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం, అది ఎక్స్టెండ్ కావడాన అనుకున్న తేదీకి వెనక్కి వెళ్ళలేకపోవడం జరిగింది. దాంతో వాళ్ళిద్దరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇద్దరిని వెళ్ళవలసిందిగా ట్రంకాల్ బుక్ చేసి సుచిత్రకి నచ్చజెప్పాను. సరిగ్గా అప్పుడే అసలు కథ ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే నేను ఇలాంటి ప్రపోజల్ చేసి ఉండేవాడిని కాదేమో. పైగా నాకు ఆ ఇద్దరి మీద నమ్మకం ఉంది. కానీ ప్రకాష్ అతి సున్నితమైన విషయానికే జరగడానికి జరిగినట్టు తెగ బాధపడిపోతున్నాడు. అందుకు అతని ఉత్తరమే సాక్ష్యం. తన మనసు అంతరాల్లో జరిగిన సంఘర్షణ కూడా దాచకుండా నిర్భయంగా తెలియబరిచిన అతని నిజాయితీని మరోసారి అభినందించాను. ప్రకాష్ భాయి, మన స్నేహం ఎన్నటికీ చెడిపోదు అనుకొని అతని లెటర్ మరోసారి చదవడానికి ఉద్యుక్తుడయ్యాను. డియర్ శ్యామ్, నిన్ను చూసి 10 రోజులు దాటింది. ఒకే ఊళ్ళో ఉంటూ ఇలా దూరంగా ఉండటం ఇదే మొదటిసారి. నిన్ను చూడలేక, నీకు నా ముఖం చూపించలేక నేను రాలేదు. ఒకే క్షణం నాలో చెలరేగిన మానసిక బలహీనతే నన్ను ఇలా సిగ్గుపడేలా చేస్తున్నది. అఫ్కోర్స్ ఇది చెబితే తప్ప పైకి కనిపించేది కాదు, కానీ దీన్ని దాచి నిన్ను మోసం చేయలేను. నాకు నేను ద్రోహం చేసుకోలేను. అందుకే నిజం నీ ముందుంచాలనే నిర్ణయానికి వచ్చేశాను. ఆ రోజు నీ ట్రంకాలను అనుసరించి నేను చిత్రభాబి రైల్లో అరకు వ్యాలీ బయలుదేరాం. పెయింటింగ్కి కావలసిన పరికరాలు తీసుకొని నా ఫియట్ కార్లో డ్రైవర్ని రోడ్డుదారిని బయలుదేరమని చెప్పాను. బలిమెల ఐరన్ ఓర్ కోసం బయలుదేరిన గూడ్స్ ట్రైన్ చివరి కంపార్ట్మెంటు మాది. అందులో మేమిద్దరమే ఉన్నాం. రైలు శృంగవరపు కోట దాటింది. అంతవరకు బీడుగా ఉన్న భూమి పచ్చదనాన్ని సంతరించుకుంది. చుట్టూ దట్టమైన చెట్ల వల్ల మా భోగి చీకటిగా మారింది. నేను లేచి లైట్ వేశాను. కాసేపట్లో ట్రైను ఎత్తుమీదకి ఎక్కుతున్నట్లు ఫీల్ అయ్యాము. ఇంకాసేపట్లో దట్టమైన అడవిలోకి రైలు ప్రవేశించింది. సడన్గా వాతావరణమే మారిపోయింది. అంతా దట్టంగా మబ్బులు, ఎటు చూసినా పొగమంచు. తెరలు తెరలుగా జారుతున్న పొగమంచుతో కప్పబడిన లోయల్ని వంగి చూస్తున్న మాకు అకస్మాత్తుగా ఏమీ కనిపించడం మానేసింది. నేను ఆశ్చర్యం నుండి తేరుకోక మునిపే చిత్రభాబి కెవ్వు నరిచింది. నేను లేచి నిలబడేంతలో మళ్ళీ వెలుగు. ఆమె అలా అరిచినందుకు సిగ్గుగా నవ్వింది. ఇంతకు మా ఆశ్చర్యానికి కారణం మా ట్రైన్ ఒక కేవు గుండా వెళ్లడమే. కొండలు దొలచి లోయల్ని మలచి రైలు మార్గం నిర్మించిన ఇంజనీర్ల ప్రతిభని అభినందించకుండా ఉండలేకపోయాను. తర్వాత అలాంటివి మరెన్నో గుహలు దాటిపోయాం. ఒక్క క్షణం రెప్పవేస్తే ఎలాంటి అందాలు కనుమరుగైపోతాయేమో అనే భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నాం. కింద అగాధమైన లోయ, అటు ఇటు ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో ఊగుతున్నట్లుగా మా రైలు సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద తేలిపోతూ కలుగులోకి ప్రవేశిస్తున్న పాముల గుహలోకి జారిపోతున్నది. సహజంగా ఇంజనీర్డైన నేనే ఆ జర్నీ అంత థ్రిల్గా ఫీల్ అవుతుంటే చిత్రభాబి గురించి ఏమని చెప్పను. ఆమె నాకు కొత్తగా కనిపించింది. ఎప్పుడూ గంభీరంగా పారే నదిలా ఉండే ఆమె చిన్నపిల్లల కేరెంతలు కొడుతున్నది. నాకు లోయల్లో దూకుడుగా దూకే జలపాతంలా కనిపించింది. అడవిలో బెదురు చూపులతో అటు ఇటు పరిగెత్తే లేడి పిల్లలా అనిపించింది. సరిగ్గా ఇండియన్ రైల్వేస్లో ఎత్తైన స్టేషన్గా పేరొందిన సిమిలిగూడ ముందు ఒక ఉదంతం జరిగింది. రైలు యూ షేప్లో కర్వ్ తిరిగింది. అంటే గార్డు పెట్ట నానుకొని ఉన్న మా కంపార్ట్మెంట్కి సమాంతరంగా మా ట్రైన్కి తగిలించిన ఇంజన్ వచ్చింది. ఇది చూసి ఉత్సాహం పట్టలేని చిత్రభాబి, చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో అంటూ పక్కనే కూర్చున్న నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను షాక్ తిన్నాను. ఆమె ఈ ఝాసలో లేనేలేదు. సహజంగా ఆర్టిస్ట్ అయిన ఆమె హృదయం ఆ ప్రకృతి అవలోకనలో పరవశించిపోతున్నది. ఆ సంఘటన యాదృచ్ఛికమైన నాలో తీవ్ర సంచలనం కలిగించింది. ఆమె చేసిన పని ఆమె గుర్తించే స్థితిలో లేకపోయినా అనుకోని విధంగా ఆమె స్పర్శ నిశ్చలంగా పారుతున్న నీటిలోకి విసిరిన రాయిలా నాలో తీవ్ర సంఘర్షణ లేవదీసింది. ఆ తర్వాత కథే మారిపోయింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం దుస్సాధ్యమైంది. ఎంత తల విదిలించుకున్నా నాలో వికృతమైన ఆలోచనలు చెలరేగుతున్నాయి. పరిసరాల అవలోకంలో మునిగిపోదామని ఎంత ప్రయత్నించినా మనసు పదే పదే చిత్రాభాభి అందాలు పరిశీలించడంలోనే ఆనందం కనబరుస్తోంది. శృతి మించకుండా వెనక్కి వెళ్ళిపోతే అనిపించిందో క్షణం. ఎంతో ఉత్సాహంతో ప్రయాణమైన ఆమెకేం చెప్పడం? అందుకే నన్ను నేను నిగ్రహించుకుంటూ ముందుకు సాగడానికే నిశ్చయించుకున్నాను. అనుకున్న ప్రకారం రిజర్వ్ చేయించుకున్న గెస్ట్ హౌస్లో దిగాము. చీకటి పడింది. చిత్రాభాభి తాను తెచ్చిన స్వీట్స్ పూరీలు తెచ్చిపెట్టి ఏవేవో కబుర్లు చెబుతున్నది. ఆమె ఉనికి నన్ను వెరివాణి చేస్తున్నదని ఆమెకు తెలియదు. కాసేపటికి పరధ్యానంగా ఉన్న నన్ను అనుమానంగా చూస్తూ, ఒంట్లో బాగుండలేదా, అలా ఉన్నారు అంది. జీ, కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాను తప్పించుకునే ఉద్దేశంతో. ఒక్క నిమిషం అంటూ బయటకెళ్ళి వాచ్మెన్ సహాయంతో కాఫీ అనాల్జిన్ తెప్పించి ఇచ్చింది. బలవంతంగా ఆ టాబ్లెట్ మింగి, ఎక్స్క్యూజ్ మీ, కాసేపు పడుకుంటాను అన్నాను నవ్వుతూ. ఆమె తన గదిలోకి వెళ్ళగానే తలుపులు మూసుకున్నాను. నాలో ఉవ్వెత్తున లేస్తున్న బలహీనతలతో పోరాడి పోరాడి అలసటతో నిద్రలోకి జారిపోయాను. నేను లేచేసరికి చిత్రాభాభి తలస్నానం చేసింది. పాలమేగడలాంటి తెల్లని షిఫాన్ చీర కట్టి ముత్యాల దండ వేసుకుంది. తడియారని నల్లని వెంట్రుకలు పట్టుకుచ్చులా గాలికి కదలాడుతుంటే ఆమె వాడిన షాంపూ తాలూకు సువాసనలు గదంతా పరుచుకున్నాయి. కొండలపై సున్నితంగా పరుచుకొని పాకిన కాశీరత్నం తీగల పల్చగా ఆమె కట్టుకున్న చీర ఆమె వంపులని అంటిపెట్టుకుంది. తుళ్ళిపడ్డాను. మళ్ళీ అదే ఆలోచన, మళ్ళీ అదే బలహీనత. రాత్రంతా జోగొట్టిన నిద్రపుచ్చిన తలుపులు ఉదయాన్నే మేల్కొన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన అరకు లోయలో కూలని శిఖరం అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథ యొక్క తరువాయి భాగం ఒక చిన్న విరామ అనంతరం విందాము. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
Na na na. Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన అరకు లోయలో కూలని శిఖరం అనే కథని. కథ యొక్క రెండో భాగం ఇప్పుడు విందాం. రాత్రంతా జోకొట్టి నిద్రపుచ్చిన తలుపులు ఉదయాన్నే మేల్కొన్నాయి. ప్రకాశి, మీరు చాలా లేట్ చేస్తున్నారు. మనం బొటానికల్ గార్డెన్స్ చూద్దామనుకున్న విషయం మర్చారా? జస్ట్ ఎ మినిట్ అంటూ ఆమెను తప్పించుకొని బ్రష్ తీసుకొని బాత్రూంలో దూరాను. అద్దంలో నా ముఖం నాకే వింతగా కనిపించింది. ఎన్నాళ్ళుగానో నిద్రలేమికి నీరసించినట్లు లోతుకుపోయాయి కళ్ళు. మనిషిని బలహీనత ఎంత బలంగా కుంగదీస్తుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. షవర్ తిప్పుకొని అంతటి చలిలోనూ చల్లటి నీళ్లతో స్నానం చేసి డ్రెస్ అయ్యి బయలుదేరాను. కారులో వెళ్దామా అంది చిత్రాజీ. వద్దు, నడిస్తే అంతా పరిశీలనగా చూడొచ్చు అన్నాను కారులో ఏకాంతాన్ని తప్పించుకునేందుకు. ఓకే అంటూ ముందుకు నడిచింది. రాత్రి వర్షం పడ్డట్లుంది. లోయంతా కడిగి కొత్తగా రంగులు వేసినట్లుంది. కొండలపై పరుచుకున్న నీరెండలో పచ్చని ప్రకృతి అంతా బంగారుపు మలామ చేసినట్లు మెరుస్తున్నది. చిత్రాజీ చిన్నపిల్లల గెంతుతూ ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దృశ్యాన్ని పరికిస్తూ సన్నగా కూనిరాగాలు తీస్తున్నది. ఎక్కడైనా నచ్చిన దృశ్యం కనిపించినప్పుడు నోట్బుక్లో రఫ్గా స్కెచ్ గీసుకుంటున్నది. మీరేం నోట్ చేసుకోవడం లేదే అంది ఆశ్చర్యంగా. నేను తడబడ్డాను. నాకు ల్యాండ్స్కేపింగ్ అంత లైకింగ్ కాదుగా, ఈ జర్నీ మీకోసమే అన్నాను. కానీ నా కళ్ళు, నా మనసు, నా ప్రమేయం లేకుండా ఆమె అందాలను ముద్రించుకోవడంలో నిమగ్నమయ్యాయని ఆమెకు ఎలా చెప్పగలను? చిత్రాజీ సెలయేటి నీళ్లలో కాళ్ళు తడుపుకొని మురిసిపోతున్నది. సన్నటి ఇసుకపై జాలువారుతున్న స్వచ్ఛమైన నీటిలో మలిచిన పద్మాల్లా ఉన్నాయి ఆమె పాదాలు. ఆమె వంగి నీటిని అటూ ఇటూ విసిరింది. గాలికి తుంపర్లు నా మీద పడ్డాయి. మళ్ళీ అదే ఉద్రేకం. దాన్ని చంపుకోవడానికి చెట్టు కిందకు వెళ్ళి కూర్చున్నాను. మీరు చాలా మూడీగా ఉన్నారు, మనం రాకుండా ఉండాల్సింది చిరుకోపంగా అంది చిత్రాజీ. నా బలహీనత ఆమె గ్రహించేయలేరు కదా, ఉలిక్కిపడ్డాను. మరి మీరు చిన్నపిల్లల ఎక్కడంటే అక్కడ ఆగితే చూడవలసినవన్నీ ఎప్పుడు చూస్తాం? చిత్రాజీ తప్పు క్షమించమన్నట్లు లంపలేసుకుంది గమ్మత్తుగా. నేను నవ్వుతూ ఫాలో అయ్యాను. బొటానికల్ గార్డెన్ అంతా తిరిగి చూసాం. అక్కడ ముఖ్యంగా చిత్రాజీని ఆకర్షించి అలరించినవి రంగురంగుల గులాబీలు. మంచి బుందువులతో తడిసి కని పెంచిన తల్లి మొక్కకే బరువు అనిపించేంత పెద్దవిగా కొమ్మ కొనల ఉయ్యాలలు ఊగుతున్నాయి. ఆమె ఆనందం సరదా చూసి మాలి ఒక తెల్ల గులాబీ కోసిచ్చాడు. దూరంగా కొండ మీద ఉన్న శివాలయం చూడాలని పట్టుబట్టింది చిత్రాజీ. ప్రకాశి, అక్కడి నుండి చూస్తే వ్యాలీ అంతా ఎంతో అందంగా కనిపిస్తుందట, చూద్దామా అంది. మనం వచ్చిందే అందుకు, పదండి అన్నాను. ఇప్పుడిప్పుడే మనసుని నిగ్రహంలోకి తెచ్చుకుంటున్నాను. కొండ ఎక్కే ముందు దాని ముందుగా ఉన్న పెద్ద ట్రెంచ్లో రాత్రి కురిసిన వర్షపు నీరు వడివడిగా పరిగెత్తుతున్నది. నేను జంప్ చేసి దాటేశాను. అనాలోచితంగా ముందుకు నడుస్తున్న నేను చిత్రబాబి పిలుపుతో వెనక్కి తిరిగి చూశాను. ఆమె ట్రెంచ్ కవతల నిస్సహాయంగా నిలబడింది. ఒక చేతిలో తెల్ల గులాబీతో, తెల్లని చీరలో ఆమె వనకనియలా ఉంది. కుడి చెయ్యి ముందుకు చాపి హెల్ప్ మీ అంది. నేను అనుమానంగా చూశాను. ఆమె అందించిన చెయ్యి అందుకోవడానికి లోలోపల ఘర్షణ. ఇంతసేపుగా కష్టపడి కూడగట్టుకున్న నిగ్రహం పట్టు తప్పుతుందేమోనని భయం. ఆమె ప్లీజ్ అంది మళ్ళీ. ఇంకా ఆలస్యం చేస్తే ఆమె నన్ను నీచంగా భావించవచ్చు. మనసుని గట్టిగా బంధించి ఆమె చేయి అందుకొని ముందుకు లాగాను. ఒక్క ఉదుట్టన ముందుకు దూగడంలో నా గుండెలకి ఆమె తల ఆనింది. అది కూడా ఒకే క్షణం. నా చేతిలో నలిగిన మెత్తని ఆమె చెయ్యి ఎర్రబడిపోయింది. అబ్బా, మీ చెయ్యి చాలా మోటు. చేతిని ఊదుకుంటూ ముందుకు సాగింది. సద్దుమడిగినట్లు నటించిన నా గుండె తిరిగి సందడి చేస్తుంది. అదుపులేని నా మనసు హత్తు లేకుండా ఆలోచిస్తున్నది. కొండవాలిలో పూచిన పొద్దుతిరుగుడు పూల మధ్య పరుగులు పెడుతున్న చిత్రాజీని తాకాలని, ఒక్కసారి నా కౌగిలిలో బిగించాలని నా మనసు విజృంభిస్తోంది. ఆమె నా స్నేహితుడి భార్య, నాకు చెల్లెళ్ళు లాంటిది. నేను ఆమెను భాభీ అని పిలుస్తున్నాను. ఇలాంటి సమర్థింపులు నాకు రుచించడం లేదు. ఇంకా నా వల్ల కాదు. నా నరాల్లోని రక్తం విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్నది. వెంటనే ఒక్క క్షణంలో కొండ దిగి గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చేసాను. డ్రైవర్, శివాలయంలో అమ్మగారున్నారు, తీసుకురా అని చెప్పి రూమ్లోకి వెళ్ళి తలుపు బిగించుకున్నాను. 10 నిమిషాల తర్వాత కారు ఆగిన చప్పుడు ఆ వెంటనే తలుపు టకటక. తలుపు తీయకపోతే చిత్రాజీ అపార్థం చేసుకోవచ్చు, తీస్తే నేను అవమానకరంగా ప్రవర్తించవచ్చు. సారీ బాబీ, నాకేం బాగుండలేదు, లీవ్ మీ అవైల్ అన్నాను. ఆమెతో తిరుగు ప్రయాణం కూడా సులభం కాదని తెలుసు. అందుకే నమ్మకమైన డ్రైవర్ కాబట్టి బాబీని విశాఖపట్నం తీసుకెళ్ళమని చెప్పి కాస్త పని ఉందంటూ నేను వెనక బస్సులో వచ్చేసాను. ఈ విషయంలో బాబీ నీకు చెప్పిన కథనం ఎలా ఉందో నాకు తెలియదు. శ్యామ్, ఇప్పుడు చెప్పు, నేను క్షమార్హుణ్ణేనా? ఆ క్షణం ఏ పిశాచో నన్ను ఆవహించింది. సంస్కారవంతంగా పెరిగిన నేను ఎందుకలా అయిపోయాను? ఇప్పుడు నేనెంత పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా, నిష్కల్మషంగా నన్ను ఆదరించిన మీ ముఖాలు ఎలా చూడగలను? అందుకే నన్ను మర్చిపో. బాబీకి విషయాలు ఏవీ తెలియనివ్వకు. ఆమె నన్ను క్షమించలేకపోవచ్చు. ఇట్లు నీ ప్రకాష. లెటర్ పూర్తి చేసి చుట్టూ చూశాను. వెలుగు గుడ్డిగా ఉంది. వేరుశనగ పప్పు, మామిడి ముక్కలు, మల్లెపూల అమ్మకపు కేకలు ఎక్కువయ్యాయి. దూరంగా ఆలివ్ గ్రీన్ ఫియట్ కార్ ఆగింది. మరి కాసేపట్లో మెట్లు దిగుతున్న షాక్ అనిపించాడు. వెంటనే దగ్గరకు వెళ్ళాను. కాఫీ త్రాగుదామా అన్నాను పలకరింపుగా. ఇప్పుడేం వద్దు అన్నాడు తలదించుకునే. నా ముఖం చూసేందుకే సిగ్గుపడుతున్నాడు. ఇద్దరం వెళ్ళి సముద్రానికి దగ్గరగా కూర్చున్నాం. కాసేపు నిశ్శబ్దం మా మధ్య చోటు చేసుకుంది. ప్రకాష్ వంచిన తల ఎత్తకుండా గుప్పెళ్లతో ఇసుక ఎత్తి పోస్తున్నాడు. చివరికి నేనే మాట్లాడడానికి ప్రయత్నించాను. షా, నువ్వంతగా బాధపడాల్సిందేమీ లేదు. ఇందులో మనిషిని ఒంటరితనం, పరిస్థితులు ఒక్కొక్కసారి దిగజార్చేందుకే ప్రోత్సహిస్తాయి. ఆ క్షణం దానికి బానిసయ్యి లొంగిపోకుండా నిలదొక్కున్నవాడే నిజమైన సంస్కారవంతుడు. నువ్వు అలానే ప్రవర్తించావు. నిజానికి నిన్ను అభినందించాలి. నా మాటలు అతనిపై ఎలా పనిచేశాయో తెలీదు. ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు. అందులో తడి. ఎదురుగా ఉన్న లైట్ కాంతిలో అతని ముఖం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వారం 10 రోజుల్లో అతను మానసికంగా ఎంత బాధపడుతున్నది లోతుకుపోయిన కళ్ళు, పీక్కుపోయిన ముఖమే చెబుతున్నాయి. ప్రకాష్, నీకు ఒక గమ్మత్తైన సంఘటన చెబుతాను. అప్పుడైనా నీవేదో తప్పు చేశావన్న ఆలోచన వదులుకుంటావేమో అన్నాను. ఏమిటన్నట్లు చూశాడు. మా ఆఫీసర్ బిహారీ గురించి నీకు కొద్దిగా తెలుసు. ఆయనకో కూతురుంది, పేరు రీనా బిహారీ. తల్లి చిన్నప్పుడే చనిపోవడం వలన ఆయన అమ్మాయిని చాలా అపురూపంగా, గారంగా పెంచాడు. రీనా ఎంఏ ఆంథ్రోపాలజీ చేస్తున్నది. సాఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్లో చదువు కూడా ఒక అలంకారమే. ఇంట్లో ఉంటే వాళ్ళకేం తోచదు. అందమైన ఫారిన్ కార్లో ఎవరు తిరగాలి, అపురూపమైన డ్రెస్సులన్నీ ఎప్పుడు వేసుకోవాలి. అందుకే రీనా కూడా చదువుతున్నదని నా అభిప్రాయం. ఆమె అందం గురించి వర్ణించడం నాకు ఇష్టం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అందానికి ప్రతీక రీనా. ఆమె తల్లి ఆంధ్ర, తండ్రి బెంగాలీ కావడాన ఆంధ్రుల ఆకర్షణ, బెంగాలీల సున్నితం ఆమెకు వచ్చాయి. ముఖ్యంగా ఆ ముక్కల్లో చెప్పలేని వింత అందం తెచ్చిపెట్టేవి ఆమె కళ్ళు. ఎవరి వైపైనా 2 క్షణాలు చూసిందంటే ఆమె అందభాగ్యుడు వలలో చిక్కిన చేపల గిలగిలలాడాల్సిందే. బీహారీ తరచుగా ఆమెను క్యాంప్స్కి, కాన్ఫరెన్స్లకి తీసుకురావటం, ఆమె ఆ టైంలో కంపెనీ కారు తీసుకొని షాపింగ్స్కి, సినిమాలకి వెళ్ళడం మామూలే. ఆ విధంగానే ఆమె నాకు పరిచయం అయింది. నేను ఆమెతో కలిసి తిరుగుతున్నా ఆమె అందానికి ఆకర్షితుణ్ణి కాలేదని చెప్పడం గొప్పతనమే అవుతుంది. రీనా నాతో ఫ్రీగానే మాట్లాడేది, కానీ మరోలాంటి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ మొదటిసారి క్యాంప్లో అనుకోని సంఘటన జరిగింది. రీనా, నేను మామూలుగానే షాపింగ్కి వెళ్ళాము. ఆమె షాపింగ్ ముగించి కాసేపు ఇందిరా పార్కుకి వెళ్దామంది. అలా అలా తిరిగాము. 6 గంటలు అవుతుండగా, శ్యామ్జీ, మలయాళీ సినిమాలు ఎలా ఉంటాయి అంది. నాకేం చెప్పాలో తెలియలేదు. నేను వాటిని ఎక్కువగా చూడలేదు. వాటిలో సామాజిక స్పృహ ఉంటుందని కొందరి వాదన అన్నాను. ఆ పిక్చర్కి వెళ్దామా అంది, ఎదురుగా కళ్ళు చెదరగొడుతున్న వాల్ పోస్టర్లు చూపిస్తూ. అటు చూశాను, అది ఏ సర్టిఫికెట్ పిక్చర్. సినిమాలో ఏమున్నదో కానీ అక్కడ పెట్టిన బొమ్మ మాత్రం అసభ్యంగా అర్థనగ్నంగా ఉంది. రీనాని ఏమనుకోవాలో తెలియలేదు. డబ్బు అధికారంలో పెరిగిన పిల్లలు నిస్సంకోచంగా నిర్భయంగా ప్రవర్తించగలరనిపించింది. మీ డాడీ మన కోసం ఎదురు చూస్తుంటారు, వద్దు అన్నాను. యూ సిల్లీ శ్యామ్జీ, మా డాడీ ఎప్పుడూ ఏమనరు. హీఈస్ నాట్ సచ్ టైప్ అంది. కారు సినిమా హాల్ ముందు ఆగింది. రెండు టిక్కెట్లు తెచ్చాను. ఏసీ హాల్ చల్లగా నిశ్శబ్దంగా ఉంది. పెద్దగా రష్ లేదు. పిక్చర్ మొదలైంది. సబ్జెక్ట్ ఏమైనా కావచ్చు, మొత్తం మీద సెక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న సినిమా అది. ప్రేక్షకుల బలహీనతపై రాళ్లు విసురుతున్నది. రీనా నిర్భయంగా సినిమా గురించి ప్రశ్నలు వేస్తున్నది. ఆమెకు జవాబులు ఇచ్చేందుకు నేను నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఆమె స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నది. ఆమెనున్నటి భుజాలు నాకు తగులుతున్నాయి. ఆమె స్ప్రే చేసుకున్న ఫ్రెంచ్ సెంట్ తాలూకా సువాసనలు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ఎదురుగా తడిసిన చీరలో హీరోయిన్ని తెర మీద క్లోజప్లో చూపిస్తున్నారు. అనుకోకుండా నేను రీనా వైపు చూశాను. రీనా నా వంక చూసి చిలిపిగా నవ్వింది. ఆ కళ్ళ నిండా కొంటితనం. సినిమా ఎలా అయిందో ఎప్పుడైందో తెలియదు. హోటల్కి వచ్చి రాగానే గుడ్ నైట్ చెప్పి నా రూమ్లోకి వచ్చేశాను. భోజనం ముగించి ఏదో నవల తీసుకొని చదువుకుంటున్నాను. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఎదురుగా రీనా నైట్ గౌన్లో ఉంది. మే ఐ కమిన్ అంటూనే లోపలికి వచ్చింది. అప్పుడే స్నానం చేసినట్టుంది. కేమే సోప్ తాలూకు సువాసనలు మెత్తగా వస్తున్నాయి. ఏసీ రూమ్ చలిగొలుపుతున్నది. రాత్రి 11 గంటలు దాటుతున్నది. రీనా ఎందుకొచ్చింది? ఏవో ఊహలు, ఏవో ఆశలు. నా అనుమానాలు తీరుస్తున్నట్టుగా నా బెడ్ మీదనే కూర్చుంది. నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఏమిటి ఇంత చల్లగా ఉన్నారంటూ వెక్కిరించింది. రీనా ఎందుకొచ్చిందో అర్థం అవుతూనే ఉంది. ఇందాక చూసిన సినిమా ప్రభావం ఆమె మీద చాలానే ఉంది. తెలిసి తెలియని వయసు, అందుబాటులో ఉన్న నన్ను కోరుకుంటున్నది. ప్రస్తుతం ఆమె హీరోని నేను. ఆమెకు ఎందరో రిచ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఓ అందాల భరిణ, అపురూప సౌందర్యవతి, నాలాంటి వాళ్ళని ఎంతమందినైనా కొనగల ధనవంతురాలు ఒంటరిగా నా గదిలోకి వచ్చింది. అంతకంటే ఏం కావాలి? ఒకే ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూశాను. అవి నన్ను ఆహ్వానిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన అరకు లోయలో విరిగిపడని కూలని శిఖరం అనే కథని. మరి ఈ కథ యొక్క ఆఖరి భాగం ఒక చిన్న విరామం అనంతరం విందాము. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా. ఫ్రెండ్స్
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన అరకులోయలో కూలని శిఖరం అనే కథని. మరి కథ యొక్క చివరి భాగం ఇప్పుడు విందాం. ఒకే ఒక్క క్షణం రీనా కళ్ళలోకి చూశాను. అవి నన్ను ఆహ్వానిస్తున్నాయి. వెంటనే ఆమెను రెండు చేతులతో పెనవేశాను. మరో క్షణంలో ఆమె పెదవులపై వంగబోతున్నాను. రింగ్ రింగ్ అంటూ ఫోన్ అదే పనిగా గోల చేస్తున్నది. విసుగ్గా ఒక చేత్తో ఫోన్ అందుకున్నాను. మరో చేతిలో రీనా సన్నని నడుము ఉంది. హలో, ఎస్ సార్, వస్తున్నా, ఇప్పుడే. ఫోన్ హుక్ మీద పెట్టేశాను. నా చేతుల్లోంచి జారిపోయిన రీనా కోపంగా చూస్తున్నది. సారీ రీనా, మీ డాడీకి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిందట, హాస్పిటల్లో జాయిన్ చేయాలి. డోంట్ వర్రీ అన్నాను భుజం తట్టి. రీనా కళ్ళ నిండా నీళ్లు. ఆ క్షణంలో ఆమె పసిపిల్లలా కనిపించింది. అలా ఆ గండం గడిచింది. తర్వాత రీనా తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరింది. కానీ ఇందులో రీనా అపరాధం ఏముంది? తెలిసి తెలియని వయసు, ఒంటరితనం, సినిమా ప్రభావం ఆమె మీద తీవ్రంగా పనిచేశాయి. మరి నా సంగతి? వివాహితుణ్ణి, అన్నీ తెలిసిన వాడినైనా నేనే నన్ను నేను నిగ్రహించుకోవటానికి ప్రయత్నించలేదు. అదృష్టం బీహారీ హార్ట్ అటాక్ రూపంలో రాకుంటే నేను పతనం అవటమే కాకుండా రీనా జీవితం పాడు చేసేవాడిని. బ్రహ్మచారివైనా నీవు చూపించిన నిగ్రహం అనితర సాధ్యం. ఇప్పుడు చెప్పు, మనలో ఎవరు బలహీనులు? ప్రకాష్ నా వంక విస్మయంగా చూశాడు. ఆ చూపులో అపనమ్మకం గోచరిస్తున్నది. ప్రామిస్, నీకు అబద్ధాలు చెప్పను. ఒకటి మాత్రం నిజం, ప్రతి మనిషి మనసులోనూ ఎత్తుపల్లాలుంటాయి. కొండచర్యల అందాలు అవలోకించేటప్పుడు దాన్ని నానుకొని ఉన్న లోయల సంగతి మర్చిపోతాం. మనసు కూడా అలాంటిదే. ఎంత ఔన్నత్యంగా పెరిగినా ఎక్కడో లోయల బలహీనత ఉంటూనే ఉంటుంది. అయితే మనం ఆ బలహీనతకు లొంగిపోకుండా మసలుకోగలగటమే గొప్పతనం. అదే నిజమైన సంస్కారం. ప్రకాష్ నా చేయి పట్టుకున్నాడు. నేను అతని భుజంపై ఆప్యాయంగా చెయ్యి వేశాను. ఇది ఫ్రెండ్స్ అరకులోయలో కూలని శిఖరం అనే కథ. మరి ఇది స్నేహితులు ఇద్దరిలో ఎవరు నిజమైన సంస్కారవంతులు అంటే నిస్సందేహంగా ప్రకాష అనే చెప్పాలి. అందుకే రచయిత్రి అతనిని అరకులోయలో కూలని శిఖరంగా అభివర్ణించారు ఈ కథలో. ఇద్దరూ తప్పు చేయబోయారు, కానీ తప్పు చేసే పరిస్థితి ఎదురైనప్పుడు ప్రకాష ఇక తన మనసుని తాను నిగ్రహించుకోలేడు అని తెలిసిన మరుక్షణమే ఆ పరిస్థితుల నుండి దూరంగా వచ్చేస్తే, మరి అతని స్నేహితుడు మాత్రం తన భార్యకి ద్రోహం చేయటానికే ప్రయత్నించాడు. కానీ విధి అనుకోకుండా అడ్డుపడింది కనుక అతను ఆ పని చెయ్యలేకపోయాడు. కానీ విధి అడ్డుపడకపోయి ఉంటే ఖచ్చితంగా అతడు ఆ క్షణంలో భార్యకి నమ్మక ద్రోహం చేసేవాడే. కనుక ఇందులో ప్రకాషవే నిజమైన సంస్కారం ఉన్న మనిషి. చాలామంది పురుషులలో ఈ సంస్కారం అరుదుగా కనిపిస్తుంది. కనుక అతను నిజంగా ఉన్నతమైన శిఖరం లాంటివాడే. కనుకనే రచయిత్రి అతని గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో చక్కగా వర్ణించారు. అంతేకాకుండా అరకులోయ అందాలు కూడా ఎక్కడా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎంతో అందంగా మన కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. అవి వింటూ ఉంటే సహజంగా ఈ రచయిత్రి ఒక చిత్రకారిణి కూడా కావటం వల్లనేమో ఆ అందాలన్నీ కూడా, అరకులోయ అందాలు, కొండకచో విశాఖ అందాలు కూడా మన కళ్ళ ముందు ఒక కాన్వాస్ మీద చిత్రించిన చిత్రాల్లాగా కదిలిపోయాయి. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 22/8/1980 ప్రచురించబడింది. తర్వాత ఆలస్యం చేయకుండా రెండో కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు ఆ తీయని రోజులు ఇంకా రానే రావు. కథ వినేద్దాం. వేసవి సాయంత్రం, సూర్యుడు అస్తమించి అరగంటకు పైగా దాటినా అతని తీవ్ర కిరణాల తాలూకు జేగురు రంగు ప్రకృతి అంతా ఆవరించే ఉంది. ఊరంతా దీపాలు వెలిగాయి ఆ వీధిలో తప్ప. ఆ వీధిలో ఎప్పుడూ దీపాలు వెలగవు, కానీ అది మున్సిపాలిటీ వారి తప్పు కాదు. వాళ్ళెప్పుడూ తిరిగి బల్బులు వేసినా రాత్రిపూట ఆ వీధిలోకి చొరబడే రసిక శిఖామణులు పిల్లల చేతిలో 10 పైసలు పెట్టి వాటిని మర్నాటికి అడ్రస్ లేకుండా చేస్తారు. పగలు ఆ వీధిలో నడిస్తే పరువు పోతుందనుకునే చాలామంది చీకటి పడగానే ఆ వీధిలోకి రావడానికి తహతహలాడిపోతారు. దీపాలు లేనందువలన ఆ వీధికి వచ్చిన నష్టం ఏమీ లేదు. 1000 వాట్స్ బల్బుల్లాంటి అమ్మాయిలు తమ వంపు సొంపుల్ని చూపిస్తూ గుమ్మాలకి చారబడి ఆ వీధిని పట్టపగలు చేసేస్తారు. చీకటి పడుతుండగా చైతన్యాన్ని నింపుకునే ఆ వీధిలోకి రంగరాజు మల్లెపూల బండి ప్రవేశించింది. వీధంతా గుప్పు మంది పూలవాసనతో. వీధి తలుపులు ఓరగా తెరుచుకున్నాయి. రకరకాల వయసుల్లో ఉన్న అమ్మాయిలు వంటి బిగుల మీద ఉండలేనట్లు జారిపోతున్న ఓణీల్ని సరిచేస్తున్నట్లు నటిస్తూ చేత పళ్ళాలు పుచ్చుకొని రంగరాజు బండి మీద కేకబడ్డారు. రంగరాజు డబ్బాలోని నీళ్లు పూల మీద జల్లి బంగారంలా తూస్తున్నాడు మల్లెపూలని. రంగరాజు మావకి ఆశ జాస్తి పెరిగిపోయింది. పూల మీద నీళ్లు దిమ్మరించేస్తున్నాడు బరువు ఎక్కిపోవాలని అంది ఓ కొంట కోణంగి రంగరాజు వంక చూసి ఓరగా నవ్వుతూ. రంగరాజు ఆ అమ్మాయి వైపు చూసి నవ్వి, నీకు మాత్రం డబ్బంటే ఆశ లేదంటే నిరుడు గౌన్లు తొడుక్కునేదానివి, ఈ ఏడు సూపర్ వేసినట్లు జామంటూ పెరిగిపోయి సీరలు కట్టి బిజినెస్లోకి డైరెక్ట్గా దిగిపోయావు అన్నాడు చమత్కారంగా. రంగరాజుకి దగ్గర దగ్గరగా 60 ఏళ్ళుంటాయి. ఆ వీధిలోని వాళ్ళ అమ్మలకి అమ్మమ్మలకి కూడా అతనే పూలు అమ్మేవాడు. ఆ వీధి పట్ల అతనికి ఒక వాత్సల్యం అనుబంధము ఉన్నాయి. దూరంగా ఉండి అందరూ అసహించుకునే ఆ వీధి పట్ల అతనికి జాలి సానుభూతి ఉన్నాయి. రంగరాజు మాటలకి ఆ పిల్ల 1000 వంకర్లు తిరిగి నవ్వింది. ఎదుటివాడి పరుసనే తప్ప వయసును గమనించకూడదనే తమ వృత్తి ధర్మాన్ని చిన్న వయసులోనే జీర్ణించుకున్న ఆ పిల్లని చూసి మొదట కాస్త నివ్వెరపోయినా, నీ సిగదొరగా, నాది వ్యాపారమేనే, నీ నవ్వులకి పువ్వులు రాలనే రాలవు అని బండి ముండికి తోశాడు రంగరాజు. పిల్లలంతా గలగలా నవ్వారు. వీధంతా కళకళలాడింది. ఎదురు అరుగు మీద కిన్నెరసాని విడివడిన జుట్టుని ముడు చుట్టుకుంటూ నవ్వుతున్న అమ్మాయిల వైపు చూసింది. రకరకాల తయారుల్లో ప్రపంచంలోని ఆనందమంతా తమ సొంతమేనన్నట్లు చేప పిల్లల తుళ్ళి తుళ్ళి పడుతున్నారు వాళ్ళు. వయసుకి 10 రెట్లు పెరిగినట్లున్న మనసుతో అమాయకులు, డబ్బు మనంతో రకరకాల రుచుల కోసం వేటాడే విటులకి ఆహారమవుతున్న బలి పశువులు. కిన్నెర జాలిగా చూస్తోంది వాళ్ళ వైపు. రంగరాజు అరుగు మీద ఆలోచనలతో కూర్చున్న కిన్నెర వైపు చూశాడు. ఏమ్మా కిన్నెరసానమ్మా, నీకు పూలొద్దా అంటూ పరామర్శించాడు. కిన్నెర అతని వైపు చూసి వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. అక్కకి పూలెందుకు, అదొక దండగా, అక్కకిప్పుడు బేరాలు లేవు అంటూ వెటకారంగా నవ్వింది ఒక పిల్ల. రంగరాజు అమ్మాయి వైపు సీరియస్గా చూసి, కిన్నెరసానమ్మ కిలకిలా నవ్వితే మీరంతా ఊరు ఖాళీ చేసి పోవాల్సిందే, ఆ అమ్మ ఊ అనకనే మీకు గిరాకీలు అన్నాడు. నువ్వెన్ని చెప్పి ఏం లాభం రంగరాజు, ఇప్పటికీ ఊ అనే అంటే ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తానని పెదకాపు గారు రోజూ కబురెడుతున్నారు. ఏం చెప్పినా ఉలకదు పలకదు. ఆ సచ్చినోడు మా గడప 8 నిమిషం తొక్కాడో కానీ ఎందుకు కాకుండా పోయింది. సంసారులు సాన్లు అయినా పర్లేదు కానీ సాన్లు సంసారులు అయితే ఎందుకు కాకుండా పోతారు. ముందుకాలం ముచ్చట్లు తలుచుకొని ఎల్లకాలం ఏలుకునే సత్యకాలపు మనుషులు ఉన్నారా ఈ కలికాలంలో అంది పారిజాతం ఏడుపు గొంతుతో. పారిజాతం కిన్నెరసానికి పిన్నమ్మ అవుతుంది. రంగరాజు కిన్నెర వైపు చూశాడు. కిన్నెర పిన్నమ్మ మాటలు వినపడనట్లు కూర్చుంది నిర్లిప్తంగా. ఎవరి వృత్తి ధర్మం వాళ్ళది తల్లి, ఈ ఇదిలోకి వచ్చిన వాడికి భోగం కావాలి. నువ్వు మనసిస్తానంటే ఇచ్చుకునేవాడు ఎవడు ఉండడు. వయసు అయిపోతే మీ ముఖాలు చూసేవాళ్ళు ఎవరు? మీ పిన్నమ్మ మాటేని పెదకాపుకి కబురెట్టు, ఆ రాజుగడు ఊసు మరిసిపో అన్నాడు. కిన్నెర తలదించుకుంది. పిచ్చి తల్లి, 1.5 సంవత్సరాల ఆడు తాడు కట్టిన మొగుళ్ళా ఉండిపోతే అంతా తన మీద పేమనుకుంది. ఆడు శుభ్రంగా నిన్ను మరిచిపోయి పెళ్లంతో కులుకుతున్నాడు. నీకెందుకు తల్లి ఈ బెమలు? ఈరోజు నేను పూలు ఊరికే ఇచ్చెళ్తాను. అవి ఎట్టుకొని నువ్వు నవ్వేవంటే ఈది పెట్రోమాక్స్ దీపాలు ఎట్టినట్టు వెలిగిపోద్ది అంటూ రంగరాజు పూలు తూచి అరుగు మీద పోశాడు. పారిజాతం ఆశగా కిన్నెర వైపు చూసింది. రంగరాజు వెళ్ళిపోయాడు. నల్లని మొహం మీద అద్దిన పౌడర్ల వెలుగు అంతరించిపోయింది. కిన్నెర తల విదిలించి పిన్నమ్మ వైపు చూసి, పూలు కట్టు అంటూ పైకి లేచింది. పారిజాతం ప్రాతకాలం పూచిన పువ్వులా విప్పారింది. మల్లెపూలని కొంగులోకి ఎత్తుకుంటూ పెదకాపుకి కౌరెట్టనా అంది ఆతృతగా. కిన్నెరసాని అవుననలేదు, కాదనను లేదు. చాలా రోజుల తర్వాత కిన్నెరసాని తన పొడవైన జుట్టు జడగా అల్లింది. ఆ జడలో పారిజాతం తను అల్లిన మల్లెపూలను పెట్టింది. నుదుట బొట్టుతో వాలు కళ్ళకి దిద్దిన కాటుక రేఖలతో కిన్నెర ఇదివరకులా గలగలా పరిగెత్తే సెలయర్లో లేదు కానీ ఆటుపోటలను అధిగమించి పారే గంభీర వాహినిలా ఉంది. అందమైన వాళ్ళు ఏడ్చినా అందమే అనిపిస్తుంది ఆమెను చూస్తే. నువ్వు నవ్వేవంటే సీకటడేసరికి ఇంటి ముందు క్యూ ఉంటుంది. నువ్వు ఊ అనక నడ్డు లేనిది చలామణి అయిపోతున్నారు. రేపటి నుంచి రాత్రి నుండి తెల్లారే వరకు బేరాలు లేక స్తంభాలు అట్టుకుని ఏడవలసిందే అంటూ వీధి జనాన్ని తిట్టుపోసింది పారిజాతం అక్కసగా. అప్పుడే తలుపు చప్పుడైంది. పెదకాపు గారు అనుకుంటాను, తలుపు తీయు, కాస్త నవ్వుతూ హెచ్చరికగా ఉండు అంటూ కిన్నెరసాని హెచ్చరించి లోపల నడవలోకి వెళ్ళి తలుపేసుకుంది పారిజాతం. కిన్నెర అలాగే స్తంభించిపోయినట్లు నిలబడిపోయింది కాసేపు. మళ్ళీ తలుపు టకటక. ఆమె స్పృహ తెచ్చుకున్నట్లయి మెల్లిగా తలుపు దగ్గరికి నడిచింది. గడియ తీస్తుంటే ఆమె చేతులు చిత్రంగా వణికై తలుపులు తెరుచుకున్నాయి. ఆమె తలదించుకునే రండి అంది. బావున్నావా? అతను లోపలికి అడుగు పెడుతూ అన్న మాటకు ఆమె ఉలిక్కుపడి తల ఎత్తి చూసింది. ఎదురుగా రాజు, తన చేత ముద్దుగా రాజు అని పిలువబడే రాజశేఖరం. కోపం, అసహ్యం, ప్రేమ, బాధ, ఆవేశం ఆమె హృదయంలో అప్పటికప్పుడు పుట్టి వెల్లువై ఒకదానితో మరొకటి పోటీ పడుతూ ఆమెను ముంచెత్తాయి. ఆ క్షణం మరుక్షణం అవన్నీ కలిసి అశ్రురూపం దాల్చి ఆమె కళ్ళ నుండి అశ్రువులుగా జలజల రాలిపడటం ప్రారంభించాయి. అతను లాలనుగా నవ్వి ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, నేను వచ్చేసానుగా, ఆ రాక్షసి ఈసారి కూడా నన్ను మోసం చేసింది. దానికి నా ఆస్తి మీదే ప్రేమ, అందుకని ఆస్తి ఇచ్చి దాన్ని వదిలించుకున్నాను. ఇక నా జీవితం నీతోనే, వదిలి వెళ్ళను అన్నాడు ఆవేశంగా. ఆమె మాట్లాడలేదు. ఆమె కనుల నుండి నీళ్లు వర్షాకాలపు వాగుల్లా ప్రవహిస్తూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత తనని చూడటం వల్లనే ఆమె పరితపిస్తోందని అతను భావించాడు. సుదీర్ఘ గ్రీష్మతాపానంతరం ఫెళఫెళలాడే ఆకాశంలా ఆమె హృదయంలో యుద్ధం జరుగుతోందనే ఆలోచన అతనికి కలగలేదు. ఆమె తన రాకతో, తన ప్రేమతో, తన స్పర్శతో గాలితో రాజీపడిన మబ్బవుతుందని అతని భావన. అతను ఆమెను పూర్తిగా కౌగిలించుకొని ఆర్తిగా ఆమె కళ్ళు తుడిచాడు. ఇంకెప్పుడు వదిలి వెళ్ళనని చెవిలో గుసగుసలాడాడు. ఆమె అతన్ని ప్రతిఘటించలేదు, ఉక్రోషంగా తిట్టలేదు, ఏడ్చి రచ్చ చెయ్యలేదు. ఆ రాత్రంతా అతను కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఆమె వింటోందో లేదో కూడా అతను గమనించలేదు. ఆమె మాత్రం వెనక్కి, 4 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆ తీయని రోజులు ఇంకా రానే రావు అనే కథను వింటున్నాం కదా. కథ యొక్క తరువాయి భాగం ఒక చిన్న విరామానంతరం విందాము. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
మౌనం ఈ విజయం ఇదేనా, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఇదే నా చెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
హాయ్ నేను మీ కౌసల్య మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ ఎంతగా ఎదిగింది సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు కరెంట్ అఫైర్స్ టెక్నాలజీ సినిమాలు ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు పాటలు విశ్లేషణలు చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథాకదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆ తీయని రోజులు ఇంకా రానే రావు అనే కథని. మరి ఆలస్యం చేయకుండా కథ యొక్క తర్వాయి భాగం కూడా ఇప్పుడు వినేద్దాం. కిన్నెరసాని, ఆ వీధికి దీపం, అందానికి ప్రతిరూపం, పారిజాతానికి పెంపుడు కూతురు. ఆమె కోసం, ఆమె పొందు కోసం పారిజాతానికి ఎన్నో కబుర్లు, ఎన్నెన్నో కానుకలు. తన పెంపుడు కూతురు నట్టిల్లంతా బంగారం చేసేస్తుందని గర్వపడిపోయింది పారిజాతం. కిన్నెర తమకి పోటీ అయిపోయిందని వీధిలో చాలామంది అమ్మాయిలు ఉడుక్కున్నారు అసూయతో. కిన్నెరకి ఏమీ పట్టేది కాదు. తను అడిగేస్తే నాట్యం అని, తను నవ్వితే ముత్యాలు రాలతాయని, తన అందం రంభకైనా లేదని ఎవరేం చెప్పినా ఆమె నవ్వేది. ఆ నవ్వులో కల్మషం లేదు, అతిశయం అంతకన్నా లేదు. తరతరాల వృత్తి ధర్మమే ఆమెకు తెలుసు. ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చేసిన రోజు. చీకటి పడుతుండగా ఆమె వెలుగు నింపుకుంటూ తయారవుతున్న వేళ ఒక అపరిచిత వ్యక్తిని వెంటబెట్టుకుని పరమేశం వచ్చాడు. పరమేశం పారిజాతానికి తమ్ముడు వరసవుతాడు. మందు నిషాలో తులుతున్న ఆ వ్యక్తిని హాల్లో కూర్చోబెట్టి పరమేశం పారిజాతం పక్కన కూర్చొని గుసగుసలాడాడు. అక్క, ఇతను బంగారు చిలక, ప్రేమించి ఒక బీద పిల్లని పెళ్లి చేసుకుని ఆస్తిని ఎడంకాలతో తన్నేశాడు. ఇతని పెళ్ళం ఆస్తి కోసమే ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఆస్తిలేని నువ్వెందుకని చిటికని వేలతో తోసేసింది. ఇతగాడు ప్రేమ దోమ అంటూ బార్ల వెంబడి తిరిగి పీపాల కొద్దీ తాగేస్తుంటే మెల్లగా మచ్చిక చేసుకొని ఇటు తీసుకొచ్చాను. ఇతన్ని కానీ మన కిన్నెర మచ్చిక చేసుకుందంటే మనం ముందు మూడు తరాలు బిజినెస్ మానేసి కాలు మీద కాలేసుకుని తినొచ్చు. పారిజాతం మూతి బిగించింది. ఆస్తిని అడంకాలతో తన్నేసిన ఇతగాని మనమేం చేసుకోవాలి అంది హేళనగా. నువ్వంత మాట అంటావని తెలిసే అక్క, ఇతను ఆ తండ్రికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ముసలోడు బెంగతో మంచమెక్కి కొడుకుని ఒకటే పనిగా కలవరిస్తున్నాడంట. వాడు హరిమనగానే ఆస్తి అంతా నాలుగు కాళ్ళ మీద నడిచి రాదు, అందాక మన చేతిది కాస్త పడినా సర్దుకోవాల అన్నాడు పరమేశం. పారిజాతం అయిష్టంగానే హాల్లోకి వచ్చి చూసింది. అతను స్పృహలో లేడు. అతని మెడలో రవ్వలు పొదిగిన పులిగోరు పథకం, చేతికి ఉన్న డైమండ్ రింగు, పల్చటి జేబులోంచి కనిపిస్తున్న వందల కాగితాలు పారిజాతానికి నచ్చాయి. తాగున్నాడు, పోగొట్టుకుంటాడేమో, మెలకు వచ్చాక ఇస్తాను అంటూ వాటిని తీసుకుంది పారిజాతం. ఇహ ఒకటే ఇవ్వడం కానీ నాకు వందిటి పడేయవే అక్క అన్నాడు పరమేశ్వరం నవ్వుతూ. చాలే సంబడం, ఇతగాడికి ఇక్కడ మక్కాణం వేసాడంటే ముందు ముందు ఎంత ఖర్చు అవుద్దో, లేనిపోని తద్దినం తెచ్చిపెట్టావు అంటూ విసుక్కుంటూ కిన్నెరా అంటూ పిలిచింది. కాలు మువ్వలు గల్లు గల్లు అంటుంటే వాలు జడ ముందుకేసుకొని వచ్చి నిలబడింది కిన్నెర. ఇతని పేరు రాజశేఖరమట, గొప్పవాళ్ళ అబ్బాయి, కాస్త ఇతన్ని కనిపెట్టు అంది పారిజాతం. ఉత్త కనిపెట్టడమే కాదు, కనికట్టు పెట్టినట్లు నీ కాళ్ళ దగ్గర పడి ఉండేటట్లు చేసుకోవాలే పిల్ల అంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు పరమేశం. పారిజాతం లోపలికి వెళ్ళాక కిన్నెర అతన్ని తేరిపారా చూసింది. అమాయకమైన మొహం, అందమైన శరీరం, పట్టుదలని సూచించే సూదైన ముక్కు, ముఖ్యంగా ప్రేమ కోసం లక్షల ఆస్తిని వదిలేశాడంటే ఆమెకు చెప్పలేని ఆశ్చర్యం వేసింది. డబ్బు కోసం నటించమని చెప్పే ఆమె వృత్తిధర్మం అతన్ని నిజాయితీకి విస్తుపోయింది. ఆమెకు రాత్రి అతన్ని గురించి విస్మయం, మన్నాడు ఆకర్షణ, తర్వాత ఆరాధన, అలా అలా పూర్తిగా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అతను మొదట ఆమెను అసహ్యించుకున్నాడు, తర్వాత విసుక్కున్నాడు. కానీ ఎందుకో ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆమె అతని పట్ల చూపిస్తున్న ఓర్పుకి, తన కోసం వృత్తిధర్మాన త్యజించిన త్యాగానికి అతనికి కొన్నాళ్ళు ఓ రకమైన అపనమ్మకం, ఆ తర్వాత విస్మయం, అందులోంచి అమృతంలా ప్రేమ ఉద్భవించాయి. అతనికి కిన్నెర ఒకలోకమైంది. కిన్నెరకి అతను సర్వమయ్యాడు. పారిజాతం విసుక్కున్నా ఆమె వినలేదు. వేశ్యావృత్తి నుండి విడివడి ఆమె అతనికి తాళి కట్టించుకొని భార్య అయింది. ఆమె లోకం ఆమెని హేళన చేసింది. సంపాదించిన డబ్బంతా అతని కోసం ఖర్చు పెట్టింది. పారిజాతం కోపగించి ఆమెకు దూరంగా వెళ్ళిపోయింది. అలా సంవత్సరంరా అతడు కిన్నెరే లోకంగా బతికాడు. సరిగ్గా అప్పుడే అతని భార్య సావిత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. తన తప్పులు క్షమించమని కాళ్ళ మీద పడి ఏడ్చింది. రాజు అంతరంతరాల్లో ఇన్నాళ్లుగా గడగట్టిన ప్రేమ ఆమె ఏడుపుకి కరగడం ప్రారంభించింది. సావిత్రి అప్పటికి వెళ్ళిపోయినా అతను తిరిగి సుఖంగా బతకలేకపోయాడు. నేను వెళ్ళిపోతాను అన్నాడు ఒకరోజు కిన్నెరతో. ఎక్కడికి? అంది కిన్నెర ఆశ్చర్యంగా చూస్తూ. నా భార్య దగ్గరికి, ఆమె నా కోసం బెంగపెట్టుకుందట. కిన్నెర జవాబు విని నివ్వెరిపోయింది. నువ్వు వెళ్ళిపోతే నేను బెంగపెట్టుకుంటాను అంది మొండిగా. అతను నవ్వాడు. ఎందుకు నవ్వుతావు అంటూ కోపంగా అడిగింది. నువ్వు వృత్తిరీత్యా వేసవు, నీకు బెంగేమిటి అన్నాడు అతను నిరసనగా. ఆమె కొడాతో కొట్టినట్లు విలవిల్లలాడింది ఆ మాటకి. కళ్ళ నిండా సర్రున నీళ్లు తిరిగాయి. చా ఏడవుకు, నా ఆస్తి నాకు వచ్చేశాక నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు లేకపోతే బతకలేను అంది దిగజారిపోతూ. అంతకుముందు అతని గొంతులో అవహేళన, ఇక అతను ఆగడని ఆమెకు అర్థమైంది. ఆమె కుప్పలా కూలిపోయింది. కనిపించని ఆమె మనసు మించి అతను రాక్షసంగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. పిల్లి పులిలా బతికితే లోకం హర్షిస్తుందేమో కానీ పులి పిల్లిలా జీవిస్తే రాళ్ళేసి తరుముతుంది. వృత్తిధర్మం విడనాడి కిరాయికొచ్చిన ఓ మగవాడి మీద ఆశలు పెంచుకొని సంసార స్త్రీ అవతారం ఎత్తినందుకు గాను ఆమె ఆ వీధికంతా విరోధి అయ్యింది. బెంగతో శుష్కించి మంచమెక్కిన కిన్నెరని చూసి గుండె బాదుకుంటూ తిరిగొచ్చింది పారిజాతం. ఆ రోజు నుండి పారిజాతం కిన్నెరని జాగ్రత్తగా కనిపెట్టుకొని తిరిగి మామూలు కిన్నెరసానిగా బతకమని పోరు పెడుతూనే ఉంది. తిరిగి ఇన్నాళ్ళకి ఆమె మొండిగా పాత జీవితాన్ని ప్రారంభించబోతే అతను ఆమె జీవితంలోకి అకస్మాత్తుగా పునఃప్రవేశం చేశాడు. ఆమె తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉంది. దాని నిజరూపం తెలిసింది. నాకు ఆస్తి రాబోతున్నదని తెలిసి ముందుగా జాగ్రత్త పడి వగలిపోయింది. దానికి నా మీద ప్రేమ లేదు, ఇక ఎప్పుడూ నిన్ను వదిలిపోను, ఐ లవ్ యూ అతను తమకంగా ఆమెను చుట్టుకుపోతూ చెప్పాడు. తూర్పు తెల్లబడుతోంది. పక్షులు సందడి చేస్తుంటే కిన్నెర మెల్లిగా అతన్ని విడిపించుకొని లేచింది. లేవండి. ఇప్పుడే ఎందుకు? అతను ఆమె కొంగు పట్టుకుని లాగాడు. కిన్నెర సున్నితంగా కొంగు వదిలించుకొని అతని చొక్కా అతనికి అందిస్తూ, పగటిపూట విటుల్ని ఉంచడం మా వృత్తిధర్మం కాదు అంది. రాజు కొరడాతో కొట్టినట్లు ఉలిక్కిపడి, కిన్నెరా అన్నాడు. అవును రాజు, మళ్ళీ మరో జన్మంటూ ఉంటే నిన్ను భార్యగా పొందుతాను అమ్మి అని చెప్పడానికి నువ్వు దేవదాసువు కావచ్చు, నేను చంద్రముఖిని కాదు. మా వృత్తికి మనసు ఎంత అడ్డమో నాకు తెలిసింది. రాత్రి ఇక్కడ ఉన్నందుకు 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళు అందామె కర్కశంగా. అతను కాసేపు నిశ్చేష్టుడైనట్టు చూసి, నన్ను క్షమించలేవా అన్నాడు దీనంగా. ఆమె నిరసనగా నవ్వింది. క్షమాపణ, ఒక చిన్న మాటతో గుండెకు పెట్టిన ఘాట్లు మానవు రాజు, మన జీవితానికి గతం గతమే. తిరిగి ఆ తీయని రోజులు ఇంకా రావు రాబోవు అంది. అతను తలదించుకొని 100 రూపాయల మంచం మీద పెట్టి వెళ్ళిపోతుంటే అతను కనిపించే వరకు ఆమె చూస్తూనే నిలబడింది. రెప్ప వేయకుండా చూడటం వలనో, గుండె కలుక్కుమనటం వలనో ఆమె కంట్లో తిరిగిన నీరు చెంప మీదకి ఒకే ఒక బిందువుగా జారి ఆవిరయ్యింది. ఇది ఫ్రెండ్స్ శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆ తీయని రోజులు ఇంకా రానే రావు అనే కథ. మరి ఈ కథలో వేశ్యావృత్తిని జీవితంగా చేసుకొని బతుకుతున్న అమ్మాయిల గురించి కొద్దిగా రాస్తూనే అందులో ఒక అమ్మాయి ఒక వ్యక్తికి మనసిచ్చి ఎలా మోసపోయింది చక్కగా వివరించారు. నిజమే, మనసిచ్చామని వాళ్ళ అవసరం కోసం వాడుకుని తర్వాత అవసరం తీరాక ఇలా అవహేళన చేసే మగవాళ్ళు ఒక్క వేశ్యల విషయంలోనే కాదు, అక్కడక్కడ భార్యల విషయంలో కూడా తారసపడుతూనే ఉంటారు. ఆడదాని దురదృష్టం అది. చాలా ఆ అమ్మాయిని తలుచుకుంటే బాధగా అనిపించింది కిన్నెర్ని, కానీ వాళ్ళ వృత్తి ధర్మాన్ని తిరిగి ఆమె స్వీకరించింది. మరో సమిత కాబోతోంది. అది అలా కాకుండా రాజశేఖరం నిజంగానే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండో అనిపించింది. కానీ అతను మామూలు మగవాడు, ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మగవాడైతే తప్పకుండా అలాగే చేసి ఆమెకు ఆ వృత్తి నుండి విముక్తి కూడా కలిగించి ఆమెని భార్యగా చేసుకునేవాడు. మొదటి భార్యకి ఎలాగూ వద్దని వెళ్ళిపోయింది కనుక విడాకులు ఇచ్చేసి, కానీ అతను అలా చెయ్యలేదు. కనుకనే అతనికి తన పట్ల మోజే తప్ప మనసు లేదు అని తెలుసుకున్న కిన్నెర అతన్ని తన దగ్గరకు వచ్చే ఒక మామూలు మగవాడిగానే ట్రీట్ చేసి తిప్పి పంపించేసింది, చక్కని పని చేసింది. ఈ కథ పల్లకి సచిత్ర వారపత్రికలో 4/9/1987 ప్రచురితమైంది. మంచి కథలు రెండు విన్నాం కదా. వచ్చే వారం శ్రీమతి మన్నెం సారథి గారు రచించిన కథలతో కథా కదంబం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పీసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజ గారి కథా కదంబం కార్యక్రమం పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.